कृष्ण चैतन्य प्रभु दया करो मोरे, श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे, तुम बिना के दयालु जगत संसारे, तुम बिना के दयालु जगत संसारे, पतित पावन हेतु तब अवतार, पतित पावन हेतु तब अवतार, मौसम पतित प्रभु न पाइबे मौसम पतिता प्रभु न पाइबे, श्री कृष्ण चैतन्य।
ओम ज्ञानतिमिरं दस्य ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमः ओं विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। श्री भगवानुवाच कामयेश क्रोधयेश रजोगुण समुद्भव महासनो महापात्मा विद्येनमिह वैरिनम्। श्रीकृष्ण भगवानुडु पलकेनु अर्जुन రజోగుణ సంపర్కముచే ఉద్భవించి తదుపరి క్రోధముగా పరిగమించు కామమే దానికి కారణము, అదియే ఈ ప్రపంచమునకు సర్వమును కబళించునట్టి పాపభూ ఇష్ట శత్రువు. భగవంతుడు ఇక్కడ ముఖ్యంగా భగవాను వాచ అన్నారు. ఎవరు భగవానుడు? కృష్ణుడు భగవాను, కృష్ణస్తు భగవాను స్వయం. పరాశరముని భగవాన్ అన్నటువంటి దానికి నిర్వచనం ఆయన చెప్తున్నారు. భగ్ అంటే ఐశ్వర్యాలు, వాన్ అంటే ఏకకాలంలో అన్ని ఐశ్వర్యాలను సంపూర్ణంగా కలిగినటువంటి వ్యక్తి భగవానుడు అయ్యేదానికి అవకాశం ఉంది. అదేమిటి? షడ్ ఐశ్వర్యాలు. ఆ షడ్ ఐశ్వర్యాలు ఏమిటి? సంపూర్ణమైనటువంటి శక్తివంతుడు భగవంతుడు. ఆయన అవతరించిన తక్షణమే పూతన అన్నటువంటి రాక్షసిని సంహరించాడు. తర్వాత 7 సంవత్సరాల వయసులో గిరిగోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలు మీద ఎత్తి నిలబడ్డాడు. తర్వాత సంపూర్ణ జ్ఞానవంతుడు. వేదాలు ఉపనిషత్తులు అన్నీ వచ్చింది జ్ఞానం అంతా కూడా భగవంతుడి నుంచే. తర్వాత కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధానికి ముందు 30 గంటల్లో ఈ యొక్క భగవద్గీత సంవాదం అన్నటువంటిది అర్జునునికి భగవంతునికి మధ్య జరిగింది అని చెప్పి చరిత్ర చెప్తూ ఉందన్నమాట. జ్ఞాననిధి, శక్తివంతుడు, సంపూర్ణ జ్ఞానవంతుడు. తర్వాత సంపూర్ణ సౌందర్యవంతుడు. ఆయన యొక్క సౌందర్యం ఎంతో దివ్యంగా ఉంటుంది. ఒక్క పూర్ణచంద్రుని చూస్తేనే ఎంతో నిర్మలత్వం ఉంటుంది. సృష్టిలో ఉన్నటువంటి 24.5 పూర్ణచంద్రులు కలిపితే ఎంత నిర్మలత్వం ఉంటుందో భగవంతుని యొక్క ముఖారవింత అంత నిర్మలంగా ఉంటుందంట. ముందు కూడా మనం చర్చించాం, గోపికలు అంటూ ఉన్నారు, హే బ్రహ్మ నీకు సృష్టించడం తెలుసా, ఈ కనురెప్పలు ఎందుకయ్యా పెట్టావు? క్షణిక కాలంలో ఆ కనురెప్పలు మూసినప్పుడు ఆ దివ్య మంగళ స్వరూపాన్ని మేము దర్శించలేకుండా ఉన్నామే అంటూ ఉన్నారన్నమాట. అంత సౌందర్యవంతుడు. తర్వాత ఐశ్వర్యవంతుడు. ఆయన సృష్టి అంతా కూడా ఆయనదే. ఆ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు ఆయన ఐశ్వర్యాన్ని కూడా ఏ రకంగా ప్రదర్శిస్తాడు? 16,108 భార్యలకు 16,108 అంతఃపురాలు, బంగారు పాలరాయి మిశ్రమంతో కట్టినటువంటిది, వజ్ర వైడూర్యాలతో నేల మాటు వేసినటువంటి నేల. తర్వాత 16,108 భార్యలతోటి 16,108 కృష్ణుడు ఉన్నారు. ప్రతి రాణి కూడా కృష్ణుడు నాకే సొంతం అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఈ రకంగా ఐశ్వర్యవంతుడు, తర్వాత కీర్తివంతుడు. ఆయన యొక్క కీర్తి ఇక్కడే కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో ఆయన్ను కీర్తిస్తూ ఉన్నారు. అంత కీర్తివంతుడు భగవంతుడు. తర్వాత వైరాగ్యవంతుడు, ఇంత పెద్ద ప్రపంచాన్ని ఆయన సృష్టించి మన చేతుల్లో పెట్టేశాడు, తనకి ఏ సంబంధము లేనట్టుగా తటస్థంగా ఉన్నాడు, ఇంత వైరాగ్యవంతుడు. షడైశ్వర్యస్య సమగ్రస్య, ఈ షడ్ ఐశ్వర్యాలు సమగ్రముగా కలిగినటువంటి వ్యక్తి భగవంతుడు అని చెప్పి పరాశరముని ఆయన వివరిస్తూ ఉన్నారు. అందరూ భగవంతుళ్ళు అయ్యేదానికి అవకాశం లేదు. అందువల్ల భగవాన్ కృష్ణ ఇక్కడ ఏంటి అంటే భగవాను వాచ అన్నటువంటిది కృష్ణునికే ఉపయోగింపబడినటువంటిది. సో అందువల్ల ఆ భగవాన్ అన్నటువంటి దానికి మనం నిర్వచనం అర్థం చేసుకోవాలా. ఏమవుతుంది అంటే శాస్త్రం అన్నటువంటిది అవగాహన లేకపోతే ఈరోజు ఆ పదం అన్నటువంటిది సర్వసాధారణమైపోయింది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ యొక్క భగవాన్ అన్నటువంటి పదాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాడు అన్నమాట. సో అది ఉపయోగించుకునేదానికి లేదు, కేవలం ఈ ఐశ్వర్యాలన్నీ కూడా కలిగినటువంటి వాడే భగవంతుడు అయ్యేదానికి అవకాశం ఉంది. అది కూడా నేను చెప్పినటువంటిది కాదు, పరాశరముని ఆయన చెప్తూ ఉన్నారన్నమాట. ఏమవుతుంది అంటే మనకి ఏ జ్ఞానం తెలియకపోతే పూర్వానికి ఎవరో ఒక వ్యక్తి కూర్చున్న కొమ్మ నరుకుతూ ఉన్నాడంట. పోయే బాటసారి చెప్పాడు, అరే నాయన కూర్చున్న కొమ్మ నరుకుతున్నా పడిపోతుందిరా అన్నాడు. అతనేమన్నాడు అంటే పోయా నువ్వు పని నువ్వు చూసుకో నాతో నీకు దేనికి అన్నాడు. కొంత సమయానికి ఆ కొమ్మ నరికేశాడు, కింద పడిపోయింది, పడ్డాడు, నడ్డెదిరింది, లేచి దుమ్ము దులుపుకొని చెప్పిన వ్యక్తి వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆయన పాదాలు పట్టుకున్నాడంట. ఇందాక పోపమన్నావు ఇప్పుడు పాదాలు పట్టుకున్నావు ఏంట్రా అంటే మీరు సామాన్యులు కాదు, జరగబోయే భవిష్యత్తు చెప్పారు అన్నాడు. ఒరే కూర్చున్న కొమ్మ నరికేస్తే పడిపోతావు అని తెలియనటువంటి మూర్ఖుడు అని నాకు తెలియదురా నాయన, నా కాళ్ళు వదిలిపెట్టు నాకు చాలా పనులున్నాయన్నాడు. సో ఈ రకంగా ఆధ్యాత్మికం, ఇది పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, కానీ మనం ఇక్కడ పుట్టినప్పటికీ కూడా మనకు లేటెస్ట్ మ్యాగజైన్లో ఏముంది, లేకపోతే సినిమా కబుర్లు ఏంటి, ఇంకోటి ఏంటి, ఇంకోటి ఏంటి, ఇవన్నీ తెలుసు, కానీ శాస్త్రాల్లో ఏముంది అన్నటువంటి సత్యాలు తెలియదు. వేరే వాళ్ళు వచ్చి మనల్ని మీ కృష్ణుడు స్త్రీలోలుడనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో అంటే మనం అవునే కదా, మనకేం తెలియదే. కానీ అది భక్తునికి భగవంతునికి మధ్య ఉన్నటువంటి సంబంధం. రామావతారంలో రాముల వారు అరణ్యాల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మునులు యోగులు అందరూ కూడా ఆయన యొక్క రూపలావణ్యానికి ముగ్ధులైపోయారంట. ఆయనకు సేవ చేసి ఎంతో తన్మయత్వాన్ని చెందారు. అప్పుడు వాళ్ళు మనోభావన వ్యక్తపరిచారు ఏమని అంటే, స్వామి మీకు సన్నిహితంగా సేవ చేసేటువంటి మహద్భాగ్యాన్ని మాకు కలిగించండి అన్న. అంటే వాళ్ళ మనోభావన ఏంటి అంటే భగవంతునితో రసాలు ఉన్నాయి, సాఖ్యరసం, వాత్సల్య రసం, దాస్య రసం, మాధుర్య రసం, అన్నిటిలోకి ఉత్తమమైనటువంటి రసం మాధుర్య రసం. అంటే ప్రేయసీ ప్రియులు అంటే భార్యాభర్తలు, ఇది ఉత్తమమైనటువంటి రసం అని చెప్పి చెప్తారు. మరి భగవంతుడు ఏ భక్తుడు ఏ యొక్క రసాన్ని కోరుకుంటాడో యద్భావం తద్భవతి అది ఇస్తాడనమాట. అప్పుడు వీళ్ళందరి భావన ఏంటి అంటే ఆ మాధుర్య రసాన్ని భగవంతునితో అనుభవించాలని చెప్పి వాళ్ళ మనోభావన. రాముల వారికి అర్థమైంది, పరమాత్మ ఆయనకు అర్థం కాదు ఏముంటుంది. ఆయన ఏమన్నారు అంటే, అయ్యా ఈ యొక్క అవతారంలో ప్రత్యేకించి రామావతారంలో ఏకపత్ని వ్రత, ఒకే పత్ని అన్నటువంటి వ్రతంతో నేను వచ్చాను, ఈ యొక్క అవతారంలో మీకు అవకాశం లేదు, రాబోయే కృష్ణావతారంలో మీ అందరి కోరికలను తీరుస్తాను అన్నారు. సో ఆ మునులు యోగులు వాళ్ళందరూ కూడా గోపికలుగా రాణులుగా వీళ్ళుగా పుట్టారనమాట. సో వాళ్ళ యొక్క కోరికను తీర్చడానికి భగవంతుడు ఆ మాధుర్య రసాన్ని వాళ్ళకి ఇచ్చారు. సో అది ఆ భక్తునికి భగవంతునికి ఉన్నటువంటి సంబంధం. ఇంకొకటి ఏమిటి అంటే ఆధ్యాత్మిక జగత్తులో కానీ భగవంతుడితో కానీ కామం అన్నటువంటిది లేదు. కామం అన్నటువంటిది భగవంతుడు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే, కామం ఈ ప్రపంచాన్ని కబళించేటువంటి శత్రువు అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. అటువంటి కామాన్ని భగవంతుడు అనుభవిస్తాడా? కానీ భగవంతునితో ఉన్నటువంటిది ప్రేమ, అది భౌతిక జగత్తులో ప్రవేశించిన తక్షణమే అదేమవుతుంది అంటే కామంగా మారుతుంది. ఉదాహరణ ఇక్కడ చెప్తూ ఉన్నారు, పాలకు మనం పులుపైనటువంటి వస్తువు చింతపండు రసం తగిలిస్తే అది విరిగిపోతుంది, లేకపోతే పెరుగ్గా మారుతుంది. అదే రకంగా ఆధ్యాత్మిక జగత్తులో భగవంతునితో ఉన్నటువంటి ప్రేమతత్వం భౌతిక జగత్తులోకి వచ్చేసరికి అది కామతత్వం అవుతూ ఉంది. అది మనం అర్థం చేసుకోవాలా. భగవంతునికి భక్తులకి మధ్య ఉన్నటువంటిది మనం ఈ యొక్క ప్రాపంచిక జగత్తులో అనుభవించేటువంటి కామం కాదు, అది ఖచ్చితంగా భగవంతునికి భక్తులకి ఉన్నటువంటిది ప్రేమతత్వం. అక్కడ ఈ యొక్క కామం అన్నటువంటిది లేదు. ఉదాహరణకి మనం గుర్తించవచ్చు అనమాట, భగవంతుడు నెమిలి పించము ఆయన తల మీద పెట్టుకుని ఉన్నారనమాట. అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. అది ఒక ఈక, జంతువు యొక్క ఈక, అది ఒక పక్షి యొక్క ఈక, వెంట్రుకను వ్యర్థంగా భావిస్తారనమాట. అటువంటిది ఆ నెమలి పించాన్ని భగవంతుడు శిరస్సు మీద అలంకృతం చేసుకున్నారంటే కారణం ఏమిటి అంటే, శాస్త్రాలు ఆచార్యులు ఏం చెప్తూ ఉన్నారు అంటే, సృష్టిలో సంపర్కం చేయనటువంటి జంతువు ఏమిటి అంటే నెమలి అన్నమాట. అది సంపర్కం చేయదు. అది స్త్రీ అయినా పురుషుడైనా ఆడదైనా మగదైనా కానీ సంపర్కం జరగదనమాట. అందువల్ల అటువంటి దాన్ని పవిత్రంగా భావించి దాని యొక్క ఈకను భగవంతుడు తల మీద పెట్టుకుని ఉన్నాడంటే, పవిత్రతకు నేను ఉత్తమోత్తమమైనటువంటి స్థానాన్ని నేను ఇస్తాను అనేటువంటి భగవంతుడు, అంత సందేశాన్ని ఇచ్చేటువంటి భగవంతుడు. ప్రాపంచిక దృష్టితో మనం చూసి ఆయనకు భక్తుల మధ్య జరిగినటువంటి లీలలను మనం కామతత్వంగా అర్థం చేసుకుంటే అది చాలా అపరాధం అవుతుంది. సో అందువల్ల భగవంతునికి భక్తునికి మధ్య జరిగినటువంటి లీలలన్నీ కూడా అది ప్రేమతత్వం, వాళ్ళందరి కోరికను సంతృప్తిపరచడం కోసం భగవంతుడు కృష్ణావతారంలో వాళ్ళకి ఆ యొక్క అవకాశాన్ని కల్పించాడనమాట. సో అందువల్ల మనం ఏంటి అంటే, ఇవన్నీ కూడా శాస్త్రపరంగా తెలుసుకున్నప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడితే మనం చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కానీ మనకు శాస్త్ర అవగాహన లేని దానివల్ల వేరే వాళ్ళందరూ కూడా ఇవన్నీ తప్పులు పడితే మనం అనుకుంటాం, అవును మీకు ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారు, నాకు కూడా అర్థం కాదు, నాకు సమాధానం లేదు. నేను క్రిందటి ఉపన్యాసంలో చెప్పాను, ఆ దేవీ దేవతలు వాళ్ళందరూ కూడా ఉపదేవతలు, వాళ్ళందరూ కూడా మంత్రి మండలిలో ఏ రకంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారో ఆ రకంగా ఉంటారు. అదే సమయంలో ఈ యొక్క భగవంతుని ఈ రాసనృత్యం ఇదన్నీ కూడా భక్తులు వాళ్ళు కోరుకున్నారు. అటువంటి కోరికను సంతృప్తిపరచడం కోసం వాళ్ళకు భగవంతుడు ఆ భక్తులకు అవకాశం ఇచ్చారు. ఇవన్నీ కూడా శాస్త్రాల్లో ఉన్నాయి, చరిత్రలో ఉన్నాయి. అందువల్ల మనం ఏంటి అంటే, ప్రతి ఒక్క భరత భూమిలో పుట్టినటువంటి ప్రతి ఒక్క హైందవుడు సనాతన ధర్మాన్ని అనుసరించేటువంటి వాడు ఈ యొక్క శాస్త్రాన్ని అధ్యయనం చేసి దాని ద్వారా తెలుసుకుని మనం ఇతరులు ఏదన్నా మనల్ని నిందించడానికి ప్రయత్నించినప్పుడు మనం ఆ జ్ఞానం అన్నది మనతో ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పడానికి మనం అవకాశం ఉంటుంది, తప్పు పడితే వాళ్ళకి సరైనటువంటి అవగాహన కల్పించడానికి. కానీ మనం ఏంటి అంటే, ఎంతమంది భగవద్గీతను అధ్యయనం చేశారు, ఎంతమంది రామాయణాన్ని అధ్యయనం చేశారు, ఎంతమంది మహాభారతాన్ని అధ్యయనం చేశారు, వీటన్నిటి ద్వారా మనలో ఏమిటి అంటే జ్ఞాన దీపం అన్నది వెలుగుతుంది, అజ్ఞానం అన్నటువంటి తొలగిపోతుంది. ఆ జ్ఞానం ద్వారా ఆ జ్ఞానం అన్నటువంటి దీపంలో తోటి ఇంకొక అజ్ఞానిని మనం ఆ దీపంతో వెలుగుని నింపచ్చు, ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించవచ్చు. అదే రకంగా మనం ఎప్పుడైతే జ్ఞానంతో ప్రకాశిస్తామో ఈ ఇంకొక వ్యక్తిని కూడా ఆ దివ్య జ్ఞానాన్ని అతనికి ప్రోధించి అతనిలో కూడా వికాసాన్ని తీసుకొచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. కానీ మనం ఈరోజు ఈ యొక్క ప్రేమతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం విస్మరించి మనం ఈరోజు అధ్యయనం చేసేదంతా కూడా కామతత్వం, అంటే మనలో కామ కోరికలను పెంపొందించేటువంటి నావల్స్, మ్యాగజైన్స్, సినిమాలు, ఎంటర్టైన్మెంట్స్ అన్నీ కూడా మనలో ఈ యొక్క కామాన్ని క్రోధాన్ని పెంపొందించేటువంటివి. రాక్షసుడు అంటే ఏదో కోరలు కొమ్ములు ఉండాల్సిన అవసరం లేదండి, రాక్షసుడు అంటే భావనలు అన్నమాట. ఉదాహరణకి హిరణ్య కశిపు అన్నారు, హిరణ్య అంటే బంగారు, కశిపు అంటే మెత్తటి పాన్పులు. సో బంగారానికి మెత్తటి పాన్పులకు ఎవడైతే బానిస అయ్యాడో వాణ్ణి హిరణ్యకశిపు అన్నారు. మరి రావణ అంటే ఏంటి, ఇతరుల యొక్క రోదనను వినాలా అనుకునేటువంటి వాడు రావణ అంట. ఎప్పుడు ఇతరులు ఏడుస్తూ ఉంటే వీడికి ఆనందం, అటువంటి వాడిని రావణ అన్నారు. మరి ఇప్పుడు మనం చూసేటువంటి కాలక్షేపాలన్నీ కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పక్కన పెట్టి ఏదో ఎంటర్టైన్మెంట్ అని చెప్పి కాలక్షేపం అని చెప్పి మనం మనలో ఆ కాలక్షేపాలు కామానికి సంబంధించిన కాలక్షేపాలు వీటన్నిటిని చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనిషిలో రాక్షస భావనలు పెరిగిపోతూ ఉన్నాయి. భగవంతుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, కామం అన్నటువంటిది ఈ యొక్క ప్రపంచాన్ని పాపభూయిష్టం కబళించేటువంటి, ప్రపంచమునకు సర్వమును కబళించేటువంటి పాపభూయిష్టమైనటువంటి శత్రువు కామం అంటూ ఉన్నారు. ఈ రోజుల్లో మనం చేసేటువంటి ఎంటర్టైన్మెంట్స్ అయితేనేమి, కాలక్షేపాలు అయితేనేమి, ఈ యొక్క ఇవన్నీ కూడా మనలో ఈ యొక్క ప్రపంచాన్ని కబళించేటువంటి శత్రువు కామాన్ని పెంపొందించేటువంటిది. సో అందువల్ల మనం ఏంటి అంటే, రోజు రోజుకి కూడా సమాజం దుర్భరంగా తయారవుతూ ఉంది. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా కామభావన, ప్రతి ఒక్కడు ఇంతకు ముందు యుగాలకి ఇప్పటికి వ్యత్యాసం అదేనమాట. ఇంతకు ముందు యుగాల్లో ఏంటి అంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయం సంభవామి యుగే యుగే. ఇంతకు ముందు యుగాల్లో ఏంటి, దుష్టులకు పక్షాన్ని ఉండేవాళ్ళు, సాధువులకు పక్షాన్ని ఉండేవాళ్ళు. భగవంతుడు అవతరించి దుష్టులను సంహారం చేసి సాధువులను రక్షించేటువంటి వాళ్ళు. కానీ కలియుగంలో ఏంటి అంటే, ఆ ఇద్దరు ఒకరిలోనే ఉన్నారు. కొంతసేపు సాధువులాగా ఉంటాడు, కొంతసేపు దుర్మార్గులాగా ఉంటాడు. ఒక్కోసారి నీ పేరు ఏంటి అంటే, నా పేరు సుబ్బారావు అంటాడు. అదే వ్యక్తిని తర్వాత ఇంకెవరన్నా ఏంది ఎన్నిసార్లు చెప్పాలి అది ఇదే ఒకే వ్యక్తి, ఒకళ్ళోనే రాక్షసుడు ఉన్నారు, సాధువు ఉన్నాడు. మరి తరుణోపాయం ఏంటి? తరుణోపాయం ఏంటి? అందుకనే ఆయుధం పట్టేటట్టుంటే ఎవడు మిగలడు కలియుగంలో, అందరూ రాక్షసులేనమాట. అందుకని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారనమాట, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయం సంభవామి యుగే యుగే అన్నారు స్వామి. మరి ఏది కలియుగంలో ఇన్ని అరాచకాలు పెరిగిపోతూ ఉంటే మరి భగవంతుడు ఏది రాలేదు అన్నాడు. నాయన, భగవంతుడు ఏమన్నారు, సాధువులను రక్షించడానికి పరిత్రాణాయ సాధూనాం, సాధువులను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి నేను వస్తానన్నారు. మరి కలియుగంలో సాధువులు ఎవరున్నారు చెప్పండి? అందరూ దుష్టుల్లాగానే ఉన్నారు. ఏంటి అంటే చిన్న దొంగ పెద్ద దొంగ అంతే, అంతకుమించి ఏం లేదు. మరి ఈ దొంగల్ని సంహారం చేయడానికి భగవంతుడు రావాల్సిన అవసరం లేదనమాట. ఒకడొకడు వాడు ఒకడినొకడు సంహరించేసుకుంటాడు అనమాట. చిన్న చేపను మింగడానికి ఒక పెద్ద చేప ఉంటే దాన్ని మింగడానికి ఇంకో పెద్ద చేప ఉంటుంది. ముగ్గురు దొంగలు ఊరంతా దోచుకున్నారణ్యానికి వెళ్ళారంట. వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నారు ఏమని అంటే, అరే మనం నిజాయితీగా పంచుకోవాలి, చేసిన పని ఏంటి దొంగతనం, పంచుకునే దగ్గరకు వచ్చేసరికి నిజాయితీ వచ్చింది. అప్పుడు ఒకడన్నాడు, మన సంచులైతే నిండాయి, కడుపులు ఖాళీ అయిపోయాయి, పట్టణానికి వెళ్ళి ఎవడన్నా కానీ భోజనం తీసుకొని వస్తే అది తిని పంచుకుందాం అన్నారు. సరే అని చెప్పి ఒకరిని పట్టణానికి పంపించారు. మిగిలిన ఇద్దరు ఏమనుకుంటున్నారు, వాడు భోజనం తెచ్చే లోపల వీళ్ళిద్దరు ఏం ఆలోచిస్తున్నారంటే వాడిని కానీ చంపేస్తే వాడి వాటా కూడా మన ఇద్దరమే పంచుకోవచ్చు కదా అన్నాడు ఒకడు. అప్పుడు ఇంకోడు అన్నాడు, అరే రే నీ బుర్ర అప్పుడప్పుడు పనిచేస్తుంది కదా అన్నాడు. సరే ఏం చేశారు, వాడు భోజనం తెచ్చేసరికి ఒక బండచాటం దాకి వాడిని ఎత్తిన ఒక బండ వేస్తారు, వాడు కుయ్య ఉంటూ చచ్చాడు అనమాట. చచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కూడా ఆనందంతో అనుకున్నది సాధించామని చెప్పి, హా వాడు చచ్చినోడు ఎట్టకు చచ్చాడు, భోజనం తెచ్చాడు కదా అది తిని మనం పంచుకున్నామని చెప్పి ఆ తెచ్చిన భోజనాన్ని తినడం మొదలు పెట్టారు. అయితే వీళ్ళిద్దరికన్నా తెలియగల వాడు, వాడు వాడేం చేశాడు అంటే ఆ తెచ్చిన ఆహారంలో విషం కలిపి తెచ్చేశాడు వీళ్ళకెందుకు వాటా ఇవ్వాలా అని చెప్పి. ఆ విషాహారం తిని వీళ్ళిద్దరు కూడా పోయారు. ఇప్పుడు అనుభవించడానికి ఎవరున్నారు? సో భగవంతుడు కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఈ సృష్టిని సృష్టించారు ఆయన. కానీ మనం అజ్ఞానంలో స్వార్థంలో నేనే ఇక్కడ శాశ్వతంగా ఉండాలి, అందరూ నాశనం అవ్వాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఆ భావన అన్నటువంటిది ఏమవుతుంది అంటే, ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. మనం ఎప్పుడైతే అందరి యొక్క శ్రేయస్సును కోరుకుంటామో భగవంతుడు మన శ్రేయస్సును కోరుకుంటాడు. మనం అందరికీ కీడును కోరుకుంటామో భగవంతుడు మన కీడును కోరుకుంటాడు. మనం అందరిని చంపాలనుకుంటే భగవంతుడు మనల్ని చంపేస్తాడు. సో అందువల్ల రాకే కృష్ణ మారేకో, మారే కృష్ణ రాకే. కృష్ణుడు ఎవరినైనా చంపాలా అంటే వాడిని ఎవడు రక్షించలేడు, కృష్ణుడు ఎవరినైనా కాపాడాలా అంటే వాడిని ఎవడు ఏమి చేయలేడు అనమాట. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకో. మరి కృష్ణుడు ఎవరిని కాపాడాలనుకుంటాడు? ధర్మంగా ఉండే వాళ్ళని కాపాడాలనుకుంటాడు. కృష్ణుడు ఎవరిని దండించాలనుకుంటాడు? ధర్మానికి విరుద్ధంగా ఉండేవాడిని దండించాలనుకుంటుంటాడు. సో అందువల్ల మనం ఏంటి అంటే, మన కాలక్షేపాలు ఇవన్నీ కూడా మనలో కామాన్ని క్రోధాన్ని పెంపొందించేటువంటి కాలక్షేపాలు మనం చేస్తూ ఉన్నాం. వాటి పర్యవసానం ఏమవుతుంది అంటే మనలో కామం ఉత్పన్నమవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే లోక వినాశనం జరుగుతుంది. అందుకని ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారు అంటే, ప్రపంచమునకు సర్వమును కబళించునట్టి పాపభూయిష్ట శత్రువు కామం అని చెప్పి చెప్తూ ఉన్నారు. మనం ఆ కామం నుంచి మనల్ని మనం విముక్తుల్ని చేసుకునే దానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. సో అందువల్ల ఎప్పుడైతే మనం ఆ ప్రేమతత్వంలో మునుగుతామో, ఆ ప్రేమతత్వంలో ఆ భగవంతుని యొక్క ప్రేమతత్వాన్ని మనం పొందుతామో, అప్పుడు సర్వజీవుల్ని ప్రేమిస్తామన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు, నాకు ఈ భూమి మీద నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి అదే అర్హత ఉంది అన్నటువంటి భావనతో జీవిస్తామన్నమాట. ఈరోజు స్వార్థం స్వార్థం, నేనొక్కనే హ్యాపీగా ఉండాలి, ప్రపంచం అంతా నాశనం అయిపోవాలి, ఇదే భావన ఉందన్నమాట. కానీ మనం రామాయణంలో చూసినట్లయితే, ఒకసారి సీత తల్లి దగ్గరికి హనుమంతుల వారు వస్తారు రావణుణ్ణి సంహారం చేసిన తర్వాత. అప్పుడు రాముల వారు హనుమంతుణ్ణి పంపించి సీతను తీసుకురమ్మంటారు. అప్పుడు హనుమంతుల వారు వెళ్ళి, తల్లి మనం వెళ్దామా, రావణుడి సంహారం జరిగిపోయింది అని చెప్పి చెప్పిన తర్వాత, అప్పుడు అక్కడ రాక్షసీ జనులు ఉంటారు సీతను వేధించిన వాళ్ళు. వాళ్ళని చూసి హనుమంతుల వారు ఏమంటారు అంటే, అమ్మ నువ్వు ఆదేశించినట్టయితే వీళ్ళందరినీ త్రుటిలో చంపేస్తానంటారు. అప్పుడు సీతామ తల్లి చెప్తుంది, నాయన వాళ్ళ దోషం ఏముంది, యథారాజ తథా ప్రజ, ఆ యొక్క నాయకుడి వల్ల వాళ్ళు అట్లా ప్రవర్తించారు, అయినా వాళ్ళ దోషమేముంది. అయినా ఏమిటి అంటే, క్షమాగుణం అన్నటువంటిది మనం పెంపొందించుకోవాలి నాయన అంటుంది. క్షమాగుణం అంటే క్షమించడం అన్నటువంటిది ఉత్తమమైనటువంటి ప్రతీకారం అని చెప్పి చెప్తుంది. ఫర్గివ్నెస్ ఈజ్ నోబుల్ రివెంజ్ అన్నారు. అప్పుడు ఆమె కథ చెప్తుంది అనమాట. ఏంటది అంటే, ఒకసారి అరణ్యంలో ఒక పులిని తరుముతూ ఒక వేటగాడు వెళ్తూ ఉంటాడు. వాడు తరమడంలో ఏంటి అంటే తట్టుకొని పడిపోయి వాడి చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని కోల్పోతాడు. అప్పుడు పులి తిరగబడుతుంది, వాడిని తరుముతుంది అనమాట. వాడు పరుగున వచ్చి ఒక చెట్టు ఎక్కుతాడు. ఆ చెట్టు ఎక్కడానికి ఆ చెట్టు పైన ఒక వృద్ధ వానరం ఒకటి ఉంటుంది, అది సహాయపడుతుంది అనమాట. పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు వాడేమంటాడంటే, నేను పరిగెత్తి పరిగెత్తి చాలా అలసిపోయాను, నీ ఒడిలో నిద్రిస్తాను అంటే, అప్పుడు వానరం అంటుంది సరే పనుకోమని చెప్పి ఒడినిస్తుంది. వాడు పనుకుంటాడు. అప్పుడు ఈ పులి ఏమంటుంది అంటే వానరంతో, ఏ వానరమా, ఈ వేటగాడు నీకు శత్రువు నాకు శత్రువు, వాడిని కిందకు తోసేసినట్లయితే నేను వాణ్ణి భుజించి నేను వెళ్ళిపోతాను అంటుంది. అప్పుడు ఈ వానరం ఏమంటుంది అంటే, ఆశ్రయం ఇచ్చిన వాడికి ద్రోహం చేయడం అన్నటువంటిది నమ్మక ద్రోహం అంటారు, అది బ్రహ్మహత్యా పాతకం, నేను అటువంటి పని చెయ్యను. ఈరోజు మనం చూడండి, ఆధ్యాత్మిక విలువలు నశించిన దానివల్ల యజమాని దగ్గర సేవకు చేరిన దగ్గర నుంచి వాడు ఎప్పుడు యజమాని కావాలా, యజమానికి ఎట్ట టోపీ పెట్టాలా, మోసం చేయాలా అన్నటువంటి ఆలోచనతో వాడు ప్లానింగ్ వేస్తూ ఉంటాడు అనమాట. కానీ ఇక్కడ ఈ కోతి నుంచి మనం తెలుసుకోవచ్చు, ఆశ్రయం ఇచ్చి నేను నమ్మక ద్రోహం ఎట్ట చేయగలను, అది బ్రహ్మహత్యా పాతకం, నేను ఆ పని చేయలేను అని చెప్పి ఆ పులితో చెప్తుంది అనమాట కోతి. తర్వాత కొంత సమయానికి వీడు అలసట తీరి నిద్రలేస్తాడు. నిద్రలేచిన తర్వాత ఏమవుతుంది అంటే, ఆ కోతి ఏం చెప్తుంది అంటే, నేను అలసిపోయాను ఇప్పుడు నీ ఒడిలో నిద్రిస్తాను అంటుంది. సరేనని చెప్పి ఈ యొక్క వేటగాడు కోతిని అనుమతిస్తాడు ఒడిలో నిద్రించడానికి. ఆ సమయంలో ఈ పులి ఏమంటుంది అంటే వేటగాడితోటి, ఏమంటుంది అంటే, చూడు చూడు నాకు కడుపు నిండడం కావాలా, అది నువ్వైనా ఒకటే కోతి అయినా ఒకటే, కోతిని కానీ నువ్వు తోసేసావు అంటే నేను భుజించి వెళ్ళిపోతాను, ఆకలి తీరిన తర్వాత ఎవరి జోలికి నేను వెళ్ళను అని చెప్పి చెప్తుంది వేటగాడితోటి. అప్పుడు వేటగాడు ఇదేదో మంచి అవకాశం అని చెప్పి భావిస్తాడు. అందుకనే ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క పులి కూడా చెప్తుంది వానరంతో, మనుషుల్ని నమ్మకూడదు అంటుంది అనమాట. జంతువులు అయినా కానీ, ఇప్పుడు క్రూర జంతువు, అది క్రూర జంతువు అని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళడు, కానీ మనిషిలో ఎంత క్రూరత్వం ఉంది, గోముఖ వ్యాగ్రహం అనమాట. అంటే దీనికి అర్థం ఏంటి అంటే, గోవు ముఖాన్ని పొంది ఉన్నాడు, ముఖం గోవులాగా ఉంది కానీ లోపల వ్యాగ్రహం ఉంది, అంటే పులి ఉంది అనమాట. మనిషిలో విషం ఎంత ఉంది అన్నటువంటిది మనకు తెలియదు, పాములో విషం ఉందని తెలిసి దూరంగా ఉంటాం. మనిషిలో వీడెంతో మనిషి కదా అని చెప్పి దగ్గరికి వెళ్తాం, వాడు ఎంత లోపల కల్ముషం పెట్టుకున్నాడు, ఎంత విషం పెట్టుకుని ఉన్నాడు మనకు తెలియదు. అందువల్ల మనుషుల్ని నమ్మకూడదు అని చెప్పి పులి ముందు చెప్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ మాట వేటగాడికి పులి చెప్తుందో, నా కడుపు నిండితే ఎవరైనా ఒకటే, కోతైనా ఒకటే, నువ్వైనా ఒకటే, కడుపు నిండిన తర్వాత ఎవరి జోలికి నేను వెళ్ళను, అందువల్ల ఈ కోతిని తోసే తిని నేను వెళ్ళిపోతానని ఎప్పుడైతే ఆ విషయం చెప్తుందో, తక్షణమే వీడు కోతిని తోసేయడానికి ప్రయత్నం చేస్తాడు వేటగాడు. అప్పుడు అదేం చేస్తుంది అంటే, అది వృక్షరాజు అంటారు జంతువులు, ఆ కోతులు ఏంటి అంటే ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి ఎగరడం అలవాటు, అది పడిపోతూ పడిపోతూ ఎగిరి ఒక కొమ్మను పట్టుకుంటుంది అనమాట. పట్టుకున్నప్పుడు అప్పుడు ఈ పులి అంటుంది, చూసావా మనుషుల్ని నమ్మద్దు అన్నాను, వీడు ఎంత మోసం చేశాడో చూడు, నీవేమో ఆశ్రయం ఇచ్చాను అది ఇది అని చెప్పి పెద్ద ఉపన్యాసం ఇచ్చావు, కానీ వాడేమో నీకు ద్రోహం చేసి తోసేయడానికి ప్రయత్నం చేశాడు అని చెప్పి, ఇప్పటికైనా ఆలస్యం ఏం లేదు, వాడిని కిందకు తోసేస్తే నేను వాడిని భక్షిస్తాను, నువ్వు ప్రతీకారం తీర్చుకోవచ్చు వాడు నీకు చేసిన నమ్మక ద్రోహానికి అని చెప్పి పులి చెప్తుంది అనమాట. అప్పుడు ఈ వానరం ఏమంటుంది అంటే, ఎవడైనా ఒక పాపపు మార్గంలో ఏదన్నా నాకు ఒక వ్యక్తి కష్టాన్ని కలిగిస్తే, అదే పాపపు మార్గాన్ని ఎన్నుకొని ప్రతీకారం తీర్చుకుంటే వాడికి నాకు వ్యత్యాసం ఏముంది, అందువల్ల నేను అదే మార్గాన్ని ఎన్నుకొని నేను ప్రతీకారం తీర్చుకోను, ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను అని చెప్పి వాడిని క్షమించి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి ఆ వానరం వెళ్ళిపోతుంది అనమాట. ఇది సీతామ్మ తల్లి హనుమంతుల వారికి చెప్పి, హనుమా క్షమాగుణం అన్నటువంటిది ఇది పరమోత్కృష్టమైన ప్రతీకారం అయ్యా, వీళ్ళ తప్పిదం ఏముంది, ఆ రాజు వాళ్ళు ఆ రకంగా ప్రవర్తించారు అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఆధ్యాత్మిక చింతన, ఉదాహరణకు ఊహించుకోండి, రామాయణం అధ్యయనం చేయడం ద్వారా, మహాభారతం అధ్యయనం చేయడం ద్వారా ఇటువంటి ఉత్తమ లక్షణాలు మనకు వచ్చినప్పుడు సమాజంలో ఎంత పరివర్తన కలుగుతుంది, ఎంత మార్పు కలుగుతుంది. కానీ ఈరోజు మనం ఏంటి అంటే, ఈ యొక్క నావల్స్ అయితే ఏముంది, మనం చూసే సీరియల్స్ లేకపోతే సినిమాలు, వీటిలో అంతా కూడా ఎన్ని లక్షల మార్గాలు ఉన్నాయి తప్పుడు పనులు చేయడానికి, వెరైటీ కోసం అటువంటివన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు. అవన్నీ చూసి బుద్ధి నాశనం, వీళ్ళలో బుద్ధి నాశనం అవుతుంది, కామం విపరీతంగా ఉత్పన్నమవుతూ ఉంది, అందువల్ల సమాజం రోజు రోజుకి. అందుకనే ఈ శ్లోకంలో భగవంతుడు మనకు ప్రికాషన్గా, ముందు జాగ్రత్తగా వార్నింగ్ ఇస్తున్నారు. ఈ శ్లోకంలో కామం అన్నటువంటిది ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేసేటువంటి శత్రువు అంటున్నారు. మరి ఆ కామాన్ని జయించడానికి తరుణోపాయం ఏంటి అంటే, ఆధ్యాత్మిక చింతన, ఆ ప్రేమ స్వరూపుడైనటువంటి భగవత్ సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకోవడం ద్వారా కామాన్ని సమాజాన్ని మనం జయించగలం. ఈ సమాజాన్ని, ఆ ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి ఆ కామాన్ని సమాజం నుంచి మనం తొలగించగలం. కేవలం ఆ భగవత్ సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకోవడమే దానికి తరుణోపాయం, పరిష్కారం అన్నమాట. సో అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ యొక్క కామం దాన్ని జయించడానికి ప్రయత్నించాలా. కామాన్ని జయించినటువంటి వాడు, మనసును జయించినటువంటి వాడే నిజమైనటువంటి ధీరుడు అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నాడు. సో అందువల్ల మనం ఈ యొక్క కామం ద్వారా ఈ యొక్క రాక్షస ప్రవృత్తులు పెంపొందించుకోవడం కాదు. మనం ఈ యొక్క కోతి చూడండి ఎంత ఉత్తమం, క్షమాగుణం, ఒక శత్రువుని కూడా క్షమించడం, ద్రోహం చేసిన వాడిని కూడా క్షమించడం ఉత్తమమైనటువంటి ప్రతీకారం అని చెప్పి అది ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అటువంటి ఉత్తమ లక్షణాలు ఆధ్యాత్మిక చింతన ద్వారా మనలో కలుగుతాయి. అందువల్ల సత్సాంగత్యం చేయడం, సాధన చేయడం, మనిషి జంతువులాగా జీవించడం కాదు, జంతువుకు మనకు వ్యత్యాసం ఉండాలా. ఈరోజు మానవుడు జీవించే విధానాన్ని అది మానవ సమాజం అని చెప్పుకునేదానికి కూడా వీలు లేనటువంటి దుస్థితికి మనం దిగజారిపోయింది. జంతువుల కన్నా కొన్ని నియమాలు ఉన్నాయి కానీ మనిషికి నియమాలు లేవు. జంతువు డైరెక్ట్గా అటాక్ చేస్తుంది కానీ మనిషి నవ్వుతూనే వెనకాల నుంచి కత్తి వాడు హత్య చేస్తాడనమాట. ఇటువంటి దుర్భరమైనటువంటిది వాతావరణాన్ని మనం ఇది మానవ సమాజం అని చెప్పుకునేదానికి వీలు లేకుండా, అర్హత లేకుండా దిగజారిపోయాం. ఈ యొక్క మానవ సమాజాన్ని ఉద్ధరించాలంటే తిరిగి ఆ పూర్వ వైభవం, ఆ ప్రేమతత్వంతో సమాజాన్ని నింపాలా అంటే ఆ ప్రేమ స్వరూపుడైనటువంటి ఆ భగవంతుణ్ణి మన జీవితాల్లోకి ఆహ్వానించాలా. నామస్మరణ ద్వారా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎక్కడ నామాన్ని ఉచ్చరిస్తారో అక్కడ భగవంతుడు ఉపస్థితమవుతారు. ఎత్రగా ఎంతి మద్భక్త తత్ర తిష్టామి నారద, నారద నా భక్తులు నన్ను ఎక్కడ కీర్తిస్తున్నారో అక్కడ నేను తిష్ట వేస్తానని భగవంతుడు చెప్తున్నారు. మీ గృహాల్లో కూడా నామాన్ని జపించి భగవంతుణ్ణి ఆహ్వానించి గృహాలను వైకుంఠంగా చేసుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.
సహస్రశీర్షరంజిత
సహస్రహస్తరాజిత
సహస్రవిధ విభాసిత సహస్రవర్ణ సంశ్రిత సహస్రరూపదీపిత సహస్రనామ సరళిత సమస్త సద్గుణోన్నత
సమస్త
దేవతాకృతం సమస్త శక్తిమండిత సమస్త భక్తవందిత సమస్త ముక్తి సువిహిత
జ్ఞానతిమిరం దస్య జ్ఞానాంజన శ్లాకయా
షట్కరుణ్ మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమోం విష్ణు పదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవం గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేన మహతా యోగో నస్త పరాంతపాం.
ఈ దివ్య జ్ఞానము ఈ విధముగా గురు శిష్య పరంపరా రూపమున స్వీకరింపబడినది. రాజర్షులు దానిని ఆ రీతి అవగతము చేసుకొనిరి. కానీ కాలక్రమమున పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ జ్ఞానము నశించినట్లుగా కనిపించుచున్నది. ఈ యొక్క శ్లోకంలో భగవంతుడు పరంపర యొక్క విశిష్టత గురించి ఆయన మనకు తెలియపరుస్తూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా మనం పరంపర అన్నటువంటిది లేకపోతే ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే పాలు పవిత్రంగా ఉంటాయి, పాము ఎప్పుడైతే తాకుతుందో విషపూరితంగా మారుతాయి. అదే రకంగా జ్ఞానం చాలా పవిత్రమైనటువంటిది. ఎప్పుడైతే పరంపర లేనటువంటి పరంపరహీనస్య పరంపర లేనటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క సొంత ఆలోచనలతో దాన్ని ఏదో ప్రచారం చేయాలనుకోనో ఏదో చేసినప్పుడు అది కలుషితమవుతుంది, దానివల్ల సమాజంలో పరివర్తన అన్నటువంటిది కలగదన్నమాట. సో అందువల్ల మనం భౌతికంగా కూడా ఏదైనా డిగ్రీ పొంది ఉన్నాము అంటే ఏ యూనివర్సిటీ నుంచి అంటారు, లేదు బిఏ డిగ్రీనో ఎంఏ డిగ్రీనో నేను డిక్లేర్ చేసుకున్నాను అంటే దానికి వాల్యూ లేదు. అదే రకంగా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కూడా పరంపరానుగతంగా రావాలా అని చెప్పి ఇక్కడ భగవంతుడు చెప్తూ ఉన్నారన్నమాట. ఈ ముందు శ్లోకంలో భగవంతుడు ఆయన ఏమంటూ ఉన్నారు అంటే, దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను, అవ్యయమైన ఈ యోగ శాస్త్రమును నేను వివస్వంతునకు, అంటే సూర్య భగవంతునికి, తర్వాత వివస్వానుడు దాని మనవునకు పిత అయినటువంటి మనువుకు, మానవులకు పిత అయినటువంటి మనువుకు, తర్వాత మనువు దాని ఇక్ష్వాకునకు, ఈ రకంగా ఈ యొక్క జ్ఞానాన్ని నేను ఇవ్వడం జరిగింది అని చెప్పి ముందు శ్లోకంలో భగవంతుడు చెప్తూ ఉన్నారు. అంటే మనం ఏదైనా కానీ జ్ఞానం సత్యం అన్నటువంటిది మార్పు లేనటువంటిది. భగవద్గీత వివస్వంతుడు మనువు ఇక్ష్వాకు ఎవరు చర్చించినా కానీ ఇదే గీతా జ్ఞానం. ఏ గీతా జ్ఞానాన్ని అయితే మనం అధ్యయనం చేస్తామో మన జీవితం ధన్యమవుతుంది. సో ఇది పరంపరలో వస్తూ ఉండింది. భౌతికంగా కూడా డిగ్రీ ఏ యూనివర్సిటీ నుంచి అని అడుగుతారు, అదే రకంగా ఈ జ్ఞానాన్ని కూడా మనం పరంపరలో స్వీకరించాలా అన్నటువంటి సత్యాన్ని మనం ఇక్కడ ఈ శ్లోకం ద్వారా గుర్తించాల్సినటువంటి విషయం ఉంది. ప్రభుపాద స్వామీజీ ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు అప్పట్లో ప్రపంచంలో దగ్గర దగ్గర 4000 రకాల భగవద్గీతలు ఉన్నాయన్నమాట. ఏదైనా ప్రోడక్టు దానికి బాగా మార్కెట్ ఉందనుకోండి దాంట్లో డూప్లికేట్స్ తయారవుతాయి. అదే రకంగా భగవద్గీత అన్నటువంటి దాని మీదే ఆధ్యాత్మిక ముసుగులో వ్యాపారాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. సో అందుకని ప్రతి ఒక్కరికి భగవద్గీత కావాలా, అయితే వాళ్ళు ప్రచారం చేయడానికో వ్యాపారం చేయడానికో, కానీ భగవంతుడు ఏ ఉద్దేశంతో భగవద్గీతను ఇచ్చాడు అది మాత్రం అవసరం లేదు. భగవద్గీత అన్న టైటిల్ తీసుకుంటారు, లోపల వాళ్ళ గీతలు ఉంటాయి, అది చదివితే ఎవరి రాతలు మారవన్నమాట. సో ముఖ్యంగా మనం గుర్తించాల్సింది, అందుకనే ప్రభుపాదులు వారు ఏం చేశారు అంటే భగవద్గీత యథాతథం, అంటే స్వార్థం కోసం చేర్పులు మార్పులు చేయకుండా భగవంతుడు ఏ ఉద్దేశంతో ఈ జ్ఞానాన్ని మానవాళిని ఉద్ధరింపజేయాలా అన్నటువంటి ఉద్దేశంతో భగవంతుడు ఏదైతే ఈ జ్ఞానాన్ని ఇచ్చాడో అదే ఉద్దేశంతో యథాతథంగా ఈ యొక్క భగవద్గీతను స్వామి ప్రభుపాదులు వారు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేశారు. అందువల్ల ఈ భగవద్గీత మీద ఏముంటుంది అంటే భగవద్గీత యథాతథం అని చెప్పి ఉంటుందన్నమాట. అంటే ఏ రకమైనటువంటి స్వార్థ చింతనతోటి చేర్పులు మార్పులు లేకుండా భగవంతుడు ఏదైతే జ్ఞానాన్ని ఇచ్చాడో యథాతథంగా దీంట్లో బోధించడం జరిగిందనమాట. సో అందువల్ల మనం ఏంటి అంటే, మనం మెడిసిన్ ఉంది దాన్ని డైల్యూట్ చేస్తే దాని ప్రభావం తగ్గిపోతుంది అన్నమాట. అదే రకంగా ఈ తత్వాన్ని కూడా
మన స్వార్థం కోసం చేర్పులు మార్పులు చేసినట్లయితే ఏమవుతుంది అంటే దాని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. అందుకనే చూడండి, ఆధ్యాత్మిక చింతలు సంస్థలు అనంతంగా పెరిగిపోతూ ఉన్నా కానీ సమాజంలో పరివర్తన కలగట్లేదు, మానవుల్లో మార్పు రావట్లేదు. కారణం ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ యొక్క స్వార్థం కోసం తత్వాన్ని మారుస్తూ ఉన్నారు. సో అందుకని ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తించాల్సింది ఏంటి అంటే యథాతథమైనటువంటి తత్వాన్ని పరంపరలో మనం స్వీకరించినప్పుడే మనం పొందేదానికి అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటి అంటే భగవద్గీత అన్నటువంటిది మన సంస్థాపకాచార్యులు ఏం చెప్పారు అంటే మానవునికి అది ఒక మాన్యువల్ లాంటిది అన్నారు. అంటే మనం ప్రతి యంత్రాన్ని కొన్నప్పుడు ఒక మాన్యువల్ ఇస్తారు, ఆ యొక్క యంత్రంలో యంత్రాన్ని ఎట్లా మనం ఉపయోగించాలా అన్నటువంటిది ఆ మాన్యువల్లో ఉంటుంది అన్నమాట. అదే రకంగా ఈ భగవద్గీత అన్నటువంటి దీంట్లో ఈ మానవ యంత్రాన్ని ఏ రకంగా ఉపయోగిస్తే ఏ రకమైనటువంటి రిపేర్లు లేకుండా స్మూత్ గా నడుస్తుంది అన్నటువంటి సత్యాలు ఈ భగవద్గీతలో బోధించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అందరూ ఏమనుకుంటారు అంటే ఈ యొక్క భగవద్గీతను 60-70 సంవత్సరాల తర్వాత చదవాలా అనుకుంటారు. యంత్రాన్ని ఉపయోగించేదానికి ముందే మనం మాన్యువల్ చూడాలి. యంత్రాన్ని ఉపయోగించిన తర్వాత అది తెలియక ఎట్లా ఉపయోగించాలో, ఫీజులు అన్ని పీకేసి ఇప్పుడు నేను భగవద్గీత చూస్తాను అంటే ఉపయోగం ఏముంది, అంత చెడిపోయింది. 60-70 సంవత్సరాలకు అంత చెడిపోయింది. కౌమార ఆచరతే ప్రాజ్ఞం, కౌమారం నుంచి మనం ఈ సత్యాలన్నీ తెలుసుకొని దానికి అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకొని మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే సుఖంగా శాంతిగా మనం జీవించేదానికి అవకాశం ఉంది. అదే సమయంలో భగవద్గీతలో మానవుడు ఏ రకంగా జీవించాలా, ఏ రకంగా జీవిస్తే ఆనందాన్ని పొందుతాడు అన్నటువంటి విశేషాలన్నీ కూడా భగవద్గీతలో బోధించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టాలు పడుతూ ఉన్నారు, చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. దేనికోసం? ఆనందంగా జీవించడం కోసం. మరి ఆనందానికి సూత్రాలు ఎంతమందికి తెలుసు? ఆనందానికి సూత్రం భగవద్గీతలో ఉన్నాయి. డూస్ అండ్ డూనాట్స్, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఏం చేస్తే ఆనందాన్ని పొందుతాం ఏం చేస్తే దుఃఖాన్ని పొందుతాం అన్నటువంటి సత్యాలన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటి అంటే మనకు అనుకూలంగా ఉన్నట్టు ఒకటి తీసుకుంటాం, ఏదో మనకు కొంచెం కష్టంగా ఉంది అంటే దాన్ని వదిలేస్తాం. అట్లా కాదనమాట. భగవద్గీతలో భగవంతుడు మనల్ని ఏ రకమైనటువంటి ధర్మ మార్గాన్ని ఎన్నుకోమని చెప్పారో ఆ మార్గాన్ని మనం ఎప్పుడైతే ఎన్నుకుంటామో అప్పుడే నిజమైనటువంటి శాంతి సుఖాన్ని మనం పొందేదానికి అవకాశం ఉంది. పూర్వానికి ఎవరో ఒక ఆయన ఉన్నారంట, ఆయన దగ్గర ఒక బంగారు గుడ్డు పెట్టేటువంటి బాతు ఉండిందంట. అది రోజు ఒక బంగారు గుడ్డు పెడుతూ ఉండిందంట. కొన్ని రోజులకి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, అరే ఇది వెనకాల భాగం నుంచి బంగారు గుడ్డు వస్తూ ఉంది కానీ నోటి భాగం నుంచి ఖర్చు అవుతుంది, అది మేతంతా కూడా మేస్తూ ఉంది ఖర్చు అవుతూ ఉంది. మనం వెనకాల భాగం ఉంచుకొని ముందు భాగాన్ని కోసేసినట్లయితే ఖర్చు లేకుండా పోతుంది కదా అని చెప్పి ఆయన ఏం చేశాడు అంటే దాన్ని పీక్కోసాడు. పీక్కోసేసి గుడ్డు పెడుతుంది అని చెప్పి ఆయన వేచి ఉన్నాడు. కానీ గుడ్డు ఎక్కడ వస్తుంది? పీక్కోస్తే ఏమవుతుంది? అది చనిపోతుంది. గుడ్డు ఎక్కడి నుంచి వస్తుంది? అదే రకంగా మనకు అనుకూలంగా ఉన్నది ఏదో తీసుకుంటాం, మనకు కొంచెం కష్టంగా ఉంది అంటే ఇది వద్దు. అట్లా కాదు. భగవంతుడు ప్రతిదీ కూడా మనకు అయిష్టంగా ఉన్నా కానీ ప్రతిదీ భగవద్గీతలో ఉన్నటువంటిది మనకు అది అనుకూలమే. అంటే ముఖ్యంగా మనం గుర్తించాల్సింది ఏంటి అంటే ఔషధం ఏదైనా కానీ చేదుగా ఉంటుంది, కానీ అది తీసుకున్నప్పుడు ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి రోగం ప్రక్షాళనం అవుతుంది. ఈ జ్ఞానం కూడా ఔషధం ఇది. దాన్ని మనం ఎప్పుడైతే మన జీవితంలోకి తీసుకుంటామో అప్పుడు మన జీవితంలో ఒక విజయవంతమైనటువంటి ఒక మార్గదర్శకాన్ని ఈ యొక్క జ్ఞానం చూపిస్తుంది. విజయవంతమైనటువంటి జీవితాన్ని ఏ రకంగా గడపాలా అన్నటువంటి మార్గదర్శకాన్ని ఈ యొక్క భగవద్గీతా జ్ఞానం మనకు బోధిస్తుంది అన్నమాట. అందువల్ల మనం ఇది మనకు అనుకూలంగా ఉంది ఇది ప్రతికూలంగా ఉంది అని కాదు, భగవంతుడు ఇచ్చినటువంటిది అది మొత్తం కూడా మన యొక్క ఆనందం కోసం ఒక మార్గదర్శకాన్ని చూపించడం కోసం ఈ గీతా జ్ఞానాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం స్వీకరించడానికి ప్రయత్నించాలా. ఇంకొక ముఖ్యమైన విశేషం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే భగవద్గీతలో ప్రతి ఒక్క పదం కూడా ఎంతో విలువైనటువంటిది. ప్రతి ఒక్క పదం కూడా, అందుకనే మనం చూడొచ్చు గీతా మహత్యంలో మురా అన్నటువంటి రాక్షసుణ్ణి సంహారం చేసిన తర్వాత శేషతల్పం మీద శ్రీనివాసుడు శయనించి ఉంటే లక్ష్మీదేవి పాదసేవ చేస్తూ స్వామివారు ఎక్కడో పరధ్యానంగా ఉన్నట్టు ఆమె గుర్తించి అప్పుడు ఏమంటుంది అంటే స్వామి మీరేంటి పరధ్యానంలో ఉన్నారు అని అడుగుతుంది. అప్పుడు స్వామి వారు ఏమంటారు, నా యొక్క శక్తులు ఈ సృష్టిని ఏ రకంగా నడిపిస్తున్నాయి అన్నటువంటి ధ్యానంలో ఉన్నాను దేవి అంటారు. అప్పుడంటే అప్పుడు ఆమె ఏమంటుంది అంటే, మీ దృష్టిని ఆకర్షించినటువంటి మీ శక్తులను ఒక సామాన్యుడు ఏ రకంగా అర్థం చేసుకోగలడు స్వామి అన్నప్పుడు, అప్పుడు స్వామివారు ఏమంటారు అంటే, భగవద్గీతను ఎవరైతే అధ్యయనం చేస్తారో నా యొక్క శక్తులను అన్నింటినీ కూడా సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు దేవి అని చెప్తారు. అప్పుడు లక్ష్మీదేవి అంటుంది, కేవలం మీ భగవద్గీతను అధ్యయనం చేసినంత మాత్రాన మీ శక్తులను అర్థం చేసుకోగలరా అంటే, అప్పుడు స్వామివారు అంటారు, దేవి భగవద్గీత కేవలం కాదు, అది సంపూర్ణంగా సంపూర్ణమైనటువంటి జ్ఞానం. మొదటి 5 అధ్యాయాలు నా 5 తలలు, తర్వాత 10 అధ్యాయాలు నా 10 భుజస్కంధాలు, 16వ అధ్యాయం ఉదరం, 17-18 అధ్యాయాలు నా పాదాలు అని చెప్పి చెప్తారు. ఒక్క అధ్యాయాన్ని అధ్యయనం చేసిన, ఒక్క శ్లోకాన్ని అధ్యయనం చేసిన, ఒక్క పదాన్ని అర్థం చేసుకున్నా గానీ వాళ్ళ జన్మ ధన్యమవుతుంది అని చెప్పి స్వామివారు చెప్తూ ఉన్నారు. సో అందువల్ల భగవద్గీత అన్నటువంటిది చాలా విశిష్టమైనటువంటిది, విద్యలన్నిటిలోకి కూడా రాజు అని చెప్పి చెప్తూ ఉన్నారు. దీన్ని ఎవరైతే ఆచరించి దానికి అనుగుణంగా వాళ్ళు జీవితాన్ని గడుపుతారో వాళ్లే సుఖశాంతులతో జీవించేదానికి అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. పూర్వానికి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట. ఆయన ఏంటి అంటే, రోజు భిక్షాటన చేసుకుని మిగిలిన సమయం ఆయన ఆ భగవంతుని యొక్క గీతను అధ్యయనం చేస్తూ కాలక్షేపం చేసేటువంటి వాడు. ఒకరోజు ఆయన అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, అనన్యశ్చింతయంతో మాం యేజనాం పర్యుపాసతే తేషాభి నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్ని చింతలు విడిచిపెట్టి నా చింతలో ఉన్నట్లయితే మీ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నారు. అప్పుడు ఆయనకు అనిపించింది, ఇంతమంది జీవకోటి ఉంటే వాళ్ళందరి యోగక్షేమాలు చూసుకునేటువంటి ఇది భగవంతుడికి ఎక్కడ వీలవుతుంది, అయినా ఈ శ్లోకం నిజంగా భగవద్గీతలో ఉండదగినటువంటిది కాదు అని చెప్పి ఆయన ఏం చేశారు అంటే, ఆ శ్లోకాన్ని ఎర్రసిరాతోటి కొట్టివేశారన్నమాట. అయితే ఆ రోజు యథావిధిగా భిక్షాటనకి వెళ్ళారు. ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఆ తల్లి ఏమంటున్నారు, నాయన మా ఇంట్లో ఏదో అశుభ కార్యం ఉంది, మేము వంటలు వండుకోలేదు అంటున్నారు. ఇంకో ఇంట్లో అరే మేము మీకు ఇవ్వలేము అని చెప్పి అందరూ తిరస్కరిస్తూ ఉన్నారు, ఎవరూ ఆయనకి భిక్ష ఇవ్వట్లేదు. ఆయన నిరాశగా తిరిగి ఇంటికి వచ్చే లోపల ఇంటి దగ్గర ఒక చమత్కారం జరిగింది. ఏంటి అంటే, ఒక నవయవనంలో ఉన్నటువంటి బాలుడు ఒక గోనె సంచికి నిండుకు కూడా రకరకాలైనటువంటి పదార్థాలు, పప్పులు, దినుసులు, కూరలు, కాయగూరలు, పండ్లు అన్నీ కూడా దాన్ని నిండుకు నింపుకొని మొయ్యలేక అది మోసుకుంటూ వచ్చి తలుపు తట్టాడు. ఆ యొక్క గృహిణి తలుపు తీసింది, ఎవరయ్యా నీవు అని అడిగింది. అమ్మా, నేను మీ ఆయన యొక్క శిష్యుణ్ణి అన్నాడు.